The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఎవరైనా ఏదైనా పని చేశారనుకోండి, అర్జెంటుగా మనము పని చేస్తాం. ఇదేం పెద్ద గొప్ప విషయమా, అసలైనా ఇలా ఎవడన్నా చేస్తాడా, నువ్వు చేసింది తప్పు అని ప్రతి వాళ్ళని జడ్జ్ చేయడంతో సరిపోతుంది మనం. అందుకనే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే టైంకి మనం ఏం చేస్తున్నాం, ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్న విషయాన్ని ముందే ఒక బ్లూ ప్రింట్ వేసుకుని కరెక్ట్గా అదే విధంగా కనుక చేయకపోతే ఎంతమంది నుంచో ఎన్నో విషయాల్లో మనము అపోజింగ్ని ఎదుర్కొంటూ ఉంటాం. మరి మామూలు విషయం కొన్నిసార్లు అయితే ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళక్కర్లా, ఇంట్లో వాళ్ళు కూడా జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరి మామూలు విషయాల్లోనే ఇలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరం లాంటిది చేశాడనుకోండి, ఆర్ రాదర్ నేరమే చేశాడనుకోండి, చేశాడా లేదా అనేది అది చట్టం పని, పోలీసులు మిగతా వాళ్ళు అందరూ కూడాను అంటే దానికి సంబంధించిన సిస్టంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని అనలైజ్ చేసి దానికి తగిన ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు సంపాదించి ఇలా ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. కొన్నిసార్లు ఏమీ చేయకుండా కూడా మనిషిని జడ్జ్ చేయడం ఎంతో అసలు చాలా ఈగర్గా చేసేటటువంటి పని. బికాస్ ది ఈజియెస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు జడ్జ్ అదర్స్. మన విషయానికి వచ్చేసరికి వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. అదే బయట వాళ్ళనైతే కనుక ప్రతి చిన్నదానికి కూడాను వీ సీక్ అన్ ఎక్స్ప్లెనేషన్. నాకు దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నాకు తెలిసి నువ్వే ఏదో చేసి ఉంటావు. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళదాం, సాధారణంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరిగే విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. 30-40 ఏళ్ల క్రితం చూసుకుంటే ఆర్ ఒక 50 ఏళ్ల క్రితం చూసుకుంటే ఎలా ఉండేది, ఎవరైనా ఆడపిల్ల బయటకు వెళుతోంది అంటే వెనకాల ఎవరైనా ఫాలో అవుతున్నారంటే అర్జెంటుగా నువ్వేదో సైగ చేసే ఉంటావు, లేకపోతే వాడు ఎందుకు వెంటబడతాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళు ముందు అమ్మాయిలనే బ్లేమ్ చేసేవాళ్ళు. జడ్జింగ్ కెపాసిటీ భయంకరంగా ఉండేది, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్. తర్వాత సరే నెమ్మదిగా మారుతూ వచ్చింది కాలము, దానికి కొద్ది గొప్ప స్త్రీ స్వేచ్ఛ బీబీ అనేది ఇప్పటికీ ఇంకా పూర్తిగా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని అనట్లేదు, కానీ సగం రాకపోయినా కనీసము ఒక 5% వచ్చిందా, ఇట్ డిపెండ్స్ సిచ్యువేషన్ని బట్టి. బట్ జడ్జింగ్ మాత్రం దారుణంగా ఉంటుంది. ఎవరన్నా తీసుకోండి, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా అనేది అసలు లేనే లేదు, జడ్జింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం చెప్పగలం. మరి ఇలా జడ్జింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు మనము ఎంతమందినని ఎన్నిసార్లని మనం కన్విన్స్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ సెకండ్ పాయింట్, వీఆర్ లివింగ్ ఫర్ అజల్స్, అంతే కదా, మనం మన కోసం మన ఫ్యామిలీ కోసం కష్టపడతాం. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి అని అంటే అది అన్నిసార్లు సాధ్యపడదు. ఎవరో చెప్పినట్టు ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది కదా, కొంతమందిని కొన్నిసార్లు మనం కన్విన్స్ చేయగలము, అందరినీ కొన్నిసార్లు కన్విన్స్ చేయగలం, కానీ అందరినీ అన్నిసార్లు కన్విన్స్ చేయలేం. ఇది మోసానికైనా అదే వర్తిస్తుంది, కన్విన్సింగ్కైనా అదే వర్తిస్తుంది. మరి ఇలాంటి ఒక పరిస్థితిలో అసలు సాధారణ జనాలు ఇట్లా ఉన్నారు అని అంటే కనుక, అంటే పక్కన వాడి గురించి మనం ఏదన్నా అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఉంటాం మనం అర్జెంటుగా చేసేస్తాం. కానీ మిగతా విషయాలకు వచ్చేసరికి, అంటే మన దగ్గరకు వచ్చేసరికి మటుకు, ఏం కాదు అసలు నేను ఎంత డూ యూ రియల్లీ నో వాట్ ఐ హ్యావ్ గోన్ త్రూ, అది ఇది అని చెప్పి మనమే ముందు అసలు అర్జెంటుగా జడ్జ్ చేసేసి వాళ్ళని జడ్జ్ చేస్తాం. వీళ్ళు ఏంటి ఇంత మరీ చండాలంగా అసలు ఎట్లా అనుకుంటారు వీళ్ళు అది ఇది అని చెప్పి. ఏ విధంగా చూసినా మనకి తప్పు ఉండకూడదు, మిగతా వాళ్ళది మాత్రం తప్పు ఉండాలి, ఇంతేగా. అందుకే చెప్పేది ఏంటంటే ముందు ఎవరైనా సరే జడ్జ్ చేయడం మానేయాలి. అది గనక మానకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. సరే జడ్జ్ చేయడం విషయం పక్కన పెట్టండి, అసలు ఎందుకు ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయాల్సి వస్తుందన్న దాని గురించి మనం మాట్లాడదాం. అసలు ఇది ఎందుకు నేను ఇవాళ మాట్లాడుతున్నాను అనేది కూడా చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సరే రీసెంట్ విషయమే తీసుకుందాం, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో అసలు నిందితులు ఎవరు అనేది ఇంకా తేల్ల. నేను ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే జడ్జింగ్ పీపుల్ అనేది ఎంత దారుణం అనేది మనకి ఇది వరకు అంటే 50 ఏళ్ల క్రితమే ఇలా మనుషుల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు కూడా ఉంది, ఎప్పుడైనా సరే మానవుల ఆవిర్భావం అప్పటి నుంచి కూడాను ఏదో ఒక విధంగా పక్క మనిషిని జడ్జ్ చేసేస్తూనే ఉన్నారు, వీళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తూనే ఉన్నారు. బాసులు కూడా అంతే కదా, మనం చెప్పింది నమ్మరా, ఖచ్చితంగా ఎవరో ఇల్లు అన్నాడు కానీ అంత సీన్ లేదులే అనేస్తారు. ఇలా ఎట్లా చూసుకున్నా కూడా ప్రతి మనిషికి వాళ్ళ కన్స్ట్రెయిన్స్ అంటూ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చెప్పింది మనం నమ్మకూడదని వీళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు. బట్ ఇప్పుడు ఒక 15 ఏళ్ల నుంచి కనుక చూసుకుంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ జడ్జింగ్ విపరీతంగా ఎక్కువైంది. ఎవరన్నా ఒక ఫోటో పెడితే దాని కింద ఒక జడ్జింగ్ చేసేస్తారు వీళ్ళు, ఓ అంటే నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటావా, నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా, నువ్వు ఇలాంటి కవిత్వాలు రాస్తావా, నువ్వు విప్లవ సాహిత్యం రాస్తావా, ఇలా అన్నమాట. ఇంకా ఒకటి కాదు, నువ్వు ఏం పెట్టినా దానికి ఏదో ఒక జడ్జ్మెంట్ అనేది పాస్ చేస్తూనే ఉంటారు. దానికి సిద్ధపడి ఎవరు ఏమన్నా డోంట్ కేర్, నేను రాయాలనుకుందే నేను రాస్తాను, నేను చేయాలనుకుందే నేను చేస్తాను, నేను ఉండాలనుకున్న విధంగానే నేను ఉంటాను అని అనుకుంటే ఓకే. బట్ ఈ జడ్జింగ్ కెపాసిటీని చూసి మనం గనక ఫీల్ అయితే, చాలా సెన్సిటివ్ పీపుల్ కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు ఒక ఫోటో పెట్టారు, పెట్టిన తర్వాత కింద అసలు ఇది ఒరిజినల్ ఫోటో అయినా మేకప్ తీసేసి నేను చూడలేమేమో, ఇప్పుడే ఇంత దారుణంగా ఉన్నా, ఇట్లా ఏదైనా పెట్టారనుకోండి, లేకపోతే నువ్వు చాలా కత్తిలా ఉన్నావు, ఏదైనా ఇంకేమైనా కొంచెం అబ్సర్డ్ లాంగ్వేజ్ పెట్టారనుకోండి, సెన్సిటివ్ పీపుల్ ఏం చేస్తారు, చాలా పుసుక్కున ఫీల్ అయిపోతారు. అలా ఒక మనిషిని డెరోగేట్ చేసే విధంగా ఆర్ జడ్జ్ చేసి వాళ్ళని, వాళ్ళ క్యారెక్టర్ని కానీ వాళ్ళని కానీ జడ్జ్ చేసే విధంగా ఇప్పుడు ఒక 15-20 ఏళ్ల నుంచి సోషల్ మీడియా వచ్చాక విపరీతంగా పెరిగింది. అది వరకు ఏంటంటే మనకి తెలిసిన మన చట్టంలో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మనం అనుకునేవాళ్ళం, బట్ సోషల్ మీడియాలో మనకు తెలియని చాలామంది, కనీసం ఇంతవరకు వాళ్ళని ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా కలవని జనాలు చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరి విషయంలో కూడా అంతే కదా, లేదు ఇన్బాక్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతూ రకరకాలుగా కామెంట్స్ వేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. బయట అంటే సోషల్ మీడియాలో ఒక రకంగా ఉండి ఇన్బాక్స్లోకి వచ్చేసరికి పూర్తి స్వరూపమే మారిపోతుంది. అంటే మాస్క్ తీసేసినటువంటి ఒక వ్యక్తిలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఆర్జీవీ తీసిన మూవీస్ గురించి ఏదైనా తను ఏదైనా పోస్ట్ పెట్టాడు అనుకోండి, కొంతమంది అబ్బా నువ్వు అసలు తోపు, నీలాంటి ధైర్యవంతుడు ఇంకోటి లేడు అంటే ఇంకొకడేమో భయంకరంగా తిడుతూ పెడతాడు. ఆర్జీవీ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు ఏం జడ్జ్ చేసినా వాళ్ళు అసలు డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు, వాళ్ళకి అసలు సంబంధమే లేదు, నేను చేయాలనుకుంది నేను చేస్తాను, నీ ఇష్టమైతే చూడు, నా పేరు వర్మ కాదు, చూడకపోతే చూస్తే నీ కర్మ అన్నట్టుగా మాట్లాడతారు. అట్లాగే వాళ్ళు ఉంటారు. ఆ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఏం పెట్టినా కూడా పెద్దంత పట్టించుకోరు. బట్ కొంతమంది చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఇలాంటి వాటికి ఏంటి నన్ను ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు. దీనికి కొత్తగా నెట్ఫ్లిక్స్లో ట్రయల్ బై మీడియా అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి సిరీస్ చేశారు. ట్రయల్ బై మీడియా అని ఎందుకు వచ్చారు, సోషల్ మీడియా ఆఫ్ కోర్స్ అండ్ అలాగే మామూలు వార్తలు కూడా. ఇప్పుడు మీరు గమనిస్తే మారుతీరావు వాళ్ళ అల్లుడిని చంపిన విషయంలో కనుక తీసుకుంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా వేగ్ గనక అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది అది తీసుకుంటే గనక, దాంట్లో మీరు గమనిస్తే చేసింది తప్ప రైటా, మీరు పోలింగ్ వేయండి అని చెప్పి ఎస్ నో అని చెప్పి, ఇగో ఇంత పర్సెంట్ మంది ఎస్ అన్నారు ఇంత పర్సెంట్ మంది నో అన్నారు అని చెప్పి మీడియా వాళ్ళు వాళ్ళ టీఆర్పీలు పెంచుకోవడానికో లేకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికో ఏదో విధంగా టు కీప్ ద పీపుల్ ఎంగేజ్డ్ వాళ్ళు ఒక పోల్ పెడతారు. బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మనం ఎవరు అసలు జడ్జ్ చేయడానికి అతను చేసింది తప్ప రైటా అనేది కదా, అరే ఇన్నాళ్ళు పెంచుకున్న కూతురు అని తను అనుకోవచ్చు, లేదు ఎంతైనా రక్తం కళ్ళ చూడక్కర్లేదు అని తను అనుకోవచ్చు. అది ఆ ప్లేస్లో ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. అంతేకాని ప్రతి ఒక్కళ్ళు అంటే సమాజంలో ఆర్ రాదర్ తెలుగు మీడియా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని జడ్జ్ చేయడానికి ఎక్కడ హక్కు ఉంది వాళ్ళకి? బట్ ఈ విషయాన్ని ఎవరు నమ్ముతారు? అసలు ఎవరు దీన్ని కన్సిడర్ చేసి ఓకే ఇది వాళ్ళ ప్రైవసీ, మనం దీంట్లో ఇంట్రూడ్ అవ్వకూడదని ఎంతమంది అనుకుంటారు? సేమ్ ఇస్ ద కేస్ విత్ సుశాంత్ సింగ్ రాజ్పూత్. అది ఆత్మహత్య, హత్య, దాంట్లో నిందితులు ఎవరు? అసలు ఆత్మహత్య అయితే కనుక దానికి ప్రేరేపించబడినటువంటి సంఘటనల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ ఇంకా తేలాల్సిన వ్యవహారం. బట్ ఇంకా సిబిఐ కానీ మిగతా పోలీసులు కానీ వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు. మెయిన్ వైల్ ఏంటంటే చాలా మీడియా సంస్థలు సుశాంత్ సింగ్ రాజ్పూత్ వాళ్ళ లవర్ రియా చక్రవర్తి కల్ప్రిట్ అని చెప్పి వేళ్ళు చూపిస్తున్నాయి. బీట్ సోషల్ మీడియా ఆర్ జనరల్ మీడియా, న్యూస్ ఛానల్స్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, కొన్ని మీడియా సంస్థలు అయితే సోషల్ మీడియా ట్రోల్స్ వాటన్నిటినీ మళ్ళీ వీళ్ళు ప్రత్యేకంగా ట్రెండింగ్ టుడే అని చెప్పి ఒకటి వేసి దాంట్లో ఆ మీమ్స్ అన్నీ మళ్ళీ వేస్తూ ఉన్నారు. తన మీద వచ్చిన ట్రోల్స్ గురించి వేస్తూ ఉన్నారు, ట్విట్టర్లో తన మీద వచ్చినటువంటి పంచుల గురించి, అవన్నిటినీ. అసలు ఎలాంటి విచారణ లేకుండానే తనని దోషిగా ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు మన న్యాయస్థానం ఏం చెప్తుంది? ప్రూవ్ అయ్యి జడ్జ్మెంట్ ఇచ్చి ప్రూవ్ అయ్యే వరకు కూడా తను ముద్దాయి మాత్రమే, ఆ తర్వాతే నేరస్తుడు. ఓకే, అలాంటప్పుడు ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో ఉండగా, ఇంకా ప్రాసెస్లో ఉండగానే తనని దోషిగా ఎలా ప్రకటిస్తారు? సో అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని చెప్పడానికి బదులు కొన్ని మీడియా సంస్థలు జడ్జ్ పాత్రని వాళ్లే పోషిస్తూ రియాని బాధ్యురాలని చేస్తున్నాయి. దీంట్లో సోషల్ మీడియా అండ్ కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని న్యూస్ పేపర్స్, అందరూ, కొన్ని వెబ్సైట్స్, ఎక్సెప్షన్ అసలు ఎవ్వరూ లేరు, అందరూ ఒకటే రకంగా తయారయ్యారు. సో దీని గురించే నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ ఉంది, ట్రయల్ బై మీడియా అని, చూడండి. కానీ ఇంకా దీని గురించి బోలెడు విషయాలనే నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి. నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి.
వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. చూపులతో లేనిపోని గీరలొస్తాయి, ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి.
అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. కళ్ళలో వదిలితే కదం తొక్కుతాయి, కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి, కళ్ళలో వదిలితే కదం తొక్కుతాయి. పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి, ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయి.
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. కలకాలం ఉండదు ఈ పడుచుబడాయి, తొలినాడే చల్లబడి పోవునమ్మాయి.
నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు కోర చూపు ఒకటనుకోకు. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు కోర చూపు ఒకటనుకోకు. ఇస్తే నో హృదయం ఎంతో మెత్తనైనది, ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది.
గిల్లి కజ్జాలు తెచ్చుకుని అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మామూలుగా అయితే ఎవరైనా ఏదైనా హత్య చేస్తే దానికి సంబంధించి కొన్ని కేసు పోలీస్ కేసు అవుతుంది, ఆ తర్వాత లాయర్స్ వాళ్ళు వాదిస్తారు, ఆ తర్వాత జడ్జ్ దానికి తీర్పిస్తాడు, ఆ తర్వాత శిక్షను ఖరారు చేస్తారు, ఆ తర్వాత జైల్లోనో లేకపోతే వాళ్ళ కేసు శిక్ష వేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది. బట్ ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ అయ్యే కన్నా ముందే సోషల్ మీడియా అండ్ మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్సైట్స్ ఇవన్నీ కూడాను, ఈ మీడియా ఇవన్నీ కూడాను ముందే జడ్జిమెంట్ని పాస్ చేస్తున్నాయి. తద్వారా ఇప్పుడు టీవీలు ఏమైనా ఉంటాయి, అవి పోల్ వేస్తాయి ప్రతిదానికి, డూ యూ రియలీ థింక్ దట్ దిస్ పర్సన్ ఇస్ ద కల్ప్రిట్ అని. మనం అనుకున్న దాన్ని బట్టి జరగాలి అనుకుంటే మనం లక్ష్యం అనుకుంటాం, అండ్ మనము ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడం. ఎంతసేపు మనకి ఏదైతే కనపడుతుంది, ఇప్పుడు లక్ష రకాలు లక్ష మంది చెప్తారు, గాసిప్లు అనేవి అలాగే కదా పుట్టేది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అసలు వాళ్ళు ఇద్దరు ఎంత తిరిగేవాళ్ళు బండి మీద అని అన్నారు అనుకోండి, ఓకే వీళ్ళిద్దరికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అని రాసేస్తారు. అక్కడ జరిగింది ఏంటి, మోస్ట్లీ ఒకవేళ ఏ ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నో ఆ రోజు ఏమి ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేకపోతే కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగితే మేబీ ఇంటి దగ్గర దింపు ఉంటాడు అంతే. బట్ మనం చూసింది మాత్రమే నిజం అనుకొని మనం ఇలా, అందుకే కదా ఎప్పుడైనా సరే మనకి గమనిస్తే మీరు ఈ ఏమైనా ఇట్లాంటివి జరిగినప్పుడు రకరకాలుగా మాట్లాడేసుకుంటూ ఉంటారు, అబ్బో నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి వీళ్ళిద్దరూ అసలు ఎప్పుడు అర్ధరాత్రిలో వచ్చేది, ఆ అమ్మాయి కాల్ సెంటర్ జాబు అర్ధరాత్రి రాకపోతే ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. టెక్నికలీ స్పీకింగ్ నో వన్ రియలీ బాదర్స్ అబౌట్ ద రియల్ ట్రూత్, అందరికీ కూడా ఇలాంటి గాసిప్సే కావాలి. సో సోషల్ మీడియాతో పాటు కొన్ని టీవీ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇలాగా జడ్జ్మెంట్ వాళ్ళే ఇచ్చేసేటట్టుగా తయారైనాయి. అయితే ఒక 4 డెకేడ్స్గా రకరకాల హైకోర్ట్స్లో కొన్ని 100 హై ప్రొఫైల్ కేసుల మీద వార్తలు రాసినటువంటి ఫేమస్ జర్నలిస్ట్ రాకేష్ భట్నాగర్ ఏమంటాడంటే, సుశాంత్ హత్య కేసు మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఆల్రెడీ విచారణలకి రియా ఆల్రెడీ కొంచెం స్పాట్లో ఉన్నారు, అంటే స్పాట్ లైట్లో. అయితే ఆ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరూ కూడాను లేరు, బట్ మీడియా ఏకంగా తనని దోషిగా ప్రకటిస్తోంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ అని చెప్పొచ్చు. దీన్ని ఆపాలి. రియాతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులని పోలీసులు విచారిస్తున్న మాట వాస్తవమే, బట్ ఇప్పటి వరకు వాళ్ళని నిందితులుగా ఏ దర్యాప్తు సంస్థ కూడా పేర్కొనలేదు. బట్ అలాంటప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో వాటిల్లో నువ్వు చచ్చిపోవాలి, నీకు అసలు బతికే హక్కు లేదు ఇలాంటి టైప్లో ఎట్లా వీళ్ళు మాట్లాడతారు, అసలు అది ఎట్లా వీళ్ళు తేలుస్తారు అనేది ఆయన రాశారు. అయితే మనిషి ఎట్లాంటి వాళ్ళన్నా కానీ, అంటే మేబీ కొంచెం ఒక పొజెసివ్నెస్ ఉన్న వ్యక్తి అవ్వచ్చు, లేదా అంటే తనకి డ్రగ్స్ అలవాటు చేశారని ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా. స్టిల్ ఏదేమైనప్పటికీ కూడా మనిషిని అలా జడ్జ్ చేయడం, అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే తప్పించుకోలేరు చట్టం చేతి నుంచి అది అని మాట్లాడతారు. బట్ ఇవాళ చూసుకుంటే కనుక మీడియా సంస్థలు అనుసరిస్తున్నటువంటి తీరు, మీడియా ట్రయల్స్ సర్వసాధారణం అయిపోయింది. దాంతో ఏంటంటే ప్రస్తుతం ఇది ఒక గ్లోబల్ ఇష్యూ, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. సుశాంత్ కేసులోనే సడన్గా జరుగుతుందని అనట్లేదు, ఇది ఒక గ్లోబల్ ఇష్యూ. దాంతో ఏంటంటే మనిషి నిజంగా ఒకవేళ దోషి అయితే ఓకే తప్పించుకోలేరు ఇందాక మనం చెప్పుకున్నట్టు, బట్ నిర్దోష అయితే కనుక లైఫ్ లాంగ్ తనని ఎట్లా చూస్తారు జనాలు? ఆత్మహత్య కేసుల మీద వార్తలు రాస్తున్నప్పుడు చాలా కేర్ తోటి, అట్మోస్ట్ డివోషన్తో రాయాలట. ఈ విషయాన్ని బ్రిటన్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ జర్నలిజం వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి సుశాంత్ కేసు గురించి అన్నట్టుగా ప్రత్యేకంగా చెప్పకపోయినా, వాళ్ళకి అది తెలియకపోయినా కూడా ఆత్మహత్యల మీద వార్తలు రాసేటప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చాలా బాధ్యతాయుతంగా రాయాల్సి ఉంటుందిట. మనకి మనంగా ఎలాంటి నిర్ధారణలు అసలు చేయనే చేయకూడదు. అండ్ అలాంటి వార్తలు రాసేటప్పుడు బేసిక్గానే మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బాధితుల కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం, ప్రజల వైపు నుంచి బాధ్యతగా ఉండడం. అదే సమయంలో ఆత్మహత్యల మీద ఎక్కువ వార్తలు రాస్తే గనక అవి మరింత మందిని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తాయి, కాబట్టి అది చాలా అది కత్తి మీద సామ్ లాంటిది. దురదృష్టవశాత్తు ఆత్మహత్యల వార్తల్ని ఎక్కువ మంది చదువుతూ ఉంటారు, ప్రతి అంశాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. సో రిపోర్టర్స్ చాలా రెస్పాన్సిబుల్గా అన్ని కోణాల్లో నుంచి అనలైజ్ చేసి వార్తలు రాయాలి అన్న ఉద్దేశంలో ఎక్కువ ఓవర్ ఎంథూజియాస్టిక్గా ఏదో పెద్ద వాళ్లే సిబిసిఐడి టైప్లో ఏదో ప్రోబింగ్ చేసేసి రాశామని అనుకుంటారు. కానీ దానివల్ల అటు బాధితుల కుటుంబాలకి ఇటు ప్రజలకి ఇద్దరికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఆ విషయాన్ని అసలు మరి వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటారనే తెలియదు. కానీ అది కొన్నిసార్లు ఏంటంటే అడ్డం తిరుగుతుంది. లైక్ ఇప్పుడు ప్రతిసారి కూడాను ఖచ్చితంగా కల్ప్రిట్నే వీళ్ళు జడ్జ్ చేస్తారని లేదు కదా. కొన్నిసార్లు మామూలు, అంటే ఏదో దారిన పోయేవాడు ఎవరంటే అదేంటి దెబ్బలు తినేవాడిని నేనే అన్నట్టు ఎటువంటి సంబంధము లేని వాళ్ళు కూడా అందులో ఇరుకుతూ ఉంటారు. అండ్ దాట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ప్యాథెటిక్. అలా జరగకూడదు అని, ఎందుకంటే మనిషి ఒక దృక్పథంతో తను ఆలోచిస్తున్నాడు అని తెలిసినప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఆహా ఓకే వీళ్ళు ఇలా అనుకుంటున్నారా, అయితే మేబీ ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా చూడండి, సపోజ్ ఒక పొలిటికల్ పార్టీయే ఉంది, అది ఏదైనా ఒక గొడవ చేయించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అసలు అపోజిషన్ వాళ్ళు ఎప్పుడూ ఇంత ఏదో ఒకటి గొడవ పెడుతూనే ఉంటారు, వీళ్ళకి మామూలు రూలింగ్ పార్టీ అంటే అసలు పడదు అనుకుంటారు. కొంతమంది ఉంటారు అసలు రూలింగ్ పార్టీయే చేయించి ప్రతిపక్షాల మీద వేస్తుందేమో ఎవరికి తెలుసు అంటారు. రెండు విశ్లేషణలు మనం విశ్లేషించుకునేవి, అక్కడ నిజం ఏంటనేది తెలియదు. కానీ చాలాసార్లు ఏమవుతుంది, నిజము నిర్భయంగా అలా నిలబడినంతలోపు అబద్ధము మొత్తం ప్రపంచం అంతటిని చుట్టొస్తుంది. అండ్ ఎక్కువగా ఏదైతే వింటారో దానే నిజం అనుకుంటారు తప్ప అసలు నిజం ఏంటనేది ఎవరూ పట్టించుకోరు. అక్కడే ప్రాబ్లం అవుతుంది. గాసిప్కు ఉన్నంత వాల్యూ ట్రూత్కు ఉండదు, ట్రస్ట్కి అసలే ఉండదు, ఎవరెవరిని నమ్మరు. ఇదే విషయం గురించి అంటే సోషల్ మీడియా కానీ మామూలు మీడియా కానీ ఎలా ఒక జడ్జ్మెంట్ ఇచ్చేస్తుంది అనే విషయం గురించి నెట్ఫ్లిక్స్లో 6 పార్ట్ల సిరీస్ ఒకటి ఉంది, ట్రయల్ బై మీడియా అనే పేరుతోటి. అందులో ఫేమస్ అమెరికన్ యాక్టర్స్ నటించారు 6. అది భీభత్సమైన హిట్ అయింది. అంటే కేసుల్ని మీడియా ఎలా సంచలనంగా మారుస్తోంది, చాలామంది దానికి ఎలా బలవుతున్నారు, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి, అలాంటి అంశాలన్నింటినీ ఆ సిరీస్లో వాళ్ళు చూపించారు. బేసిక్గా ఇవాల్టి రోజును చూసుకుంటే సోషల్ మీడియా అందరు అనుకుంటారు ఏదో బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా అర్జెంటుగా సోషల్ మీడియా అకౌంట్ అనేది ఉన్నది ఉండాలి అనేటటువంటి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా. అదే నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా, అసలు అన్ఎడ్యుకేటెడ్, మీతో నాకు మాట్లాడేంటి అన్న టైప్లో మాట్లాడుతుంటారు కదా. ఇవాళ మీడియా ట్రయల్స్ అనేది ఎలా ఉందంటే రెండు వైపుల పదనున్న కత్తిలా ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మనం కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రథమ విషయం. ఎందుకంటే సోషల్ మీడియా అందరికీ ఉండొచ్చు అకౌంట్, ఒక్కసారి ఏదైనా ఒక దగ్గర కనపడ్డప్పుడు ఒక సెల్ఫీ తీసుకుంటే దాన్ని పట్టుకొని మొత్తం ఈకగీక అన్నట్టుగా అంతా డిసెక్ట్ చేసి మరీ వాళ్ళని ప్రూవ్ చేయాలనుకోవడం, అసలు మనం ఎవరు ఒకళ్ళ గురించి ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడానికి. ఒకవైపు సాంప్రదాయ న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. అంటే నాట్ జస్ట్ సోషల్ మీడియా, ఈ చెప్పాగా ఇందాకే టీవీ ఛానల్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, ప్రింట్ మీడియా కానీ. అండ్ దానికి తాజా ఉదాహరణ ఈ రియా కేసు. సో ఈ నెట్ఫ్లిక్స్లో ఏవైతే ఇప్పుడు ట్రయల్స్ గురించి 6 ఉన్నాయని చెప్పా, 6 భాగాలుగా సిరీస్ తీశారని చెప్పాను కదా, వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ ఈ చిన్న విరామం తర్వాత
కదిలే శిలగా జ్యోతిని నిరుపేదగానే నిలిచిపోతిని నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసుని కర్పణ చేసి లేని దాననైనాను ఏమీ లేని దాననైనాను.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ, స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. Stay tuned to Mind Media, the voice of India. Monday to Friday evening 6:30 to 7:30.
నమస్తే, నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల. ప్రతి బుధవారం మరియు శుక్రవారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు పాలిటిక్స్ అనే అంశం పైన మనం దేశ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలు, ఇతర అంశాలపైన మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా మీతో టచ్లో ఉంటాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ట్రయల్ ఆఫ్ ది సెంచరీ, సారీ, ట్రయల్ బై మీడియాలో ట్రయల్ ఆఫ్ ది సెంచరీగా ఒక కేసుని పిలుస్తారు. అదే ఓజే సింప్సన్ మీడియా ట్రయల్. యుఎస్కి చెందిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ ప్లేయర్ ఓజే సింప్సన్ తనకి సంబంధించిన కేసు, దాని మీద జరిగిన రచ్చ, దానికి సంబంధించి ఒక సిరీస్, ఒక ఎపిసోడ్ని తీశారు. దాన్ని ట్రయల్ ఆఫ్ ది సెంచరీగా పిలుస్తూ ఉంటారు. ఆ కేసుకి సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళితే 1995లో అక్టోబర్ 3న అమెరికాలో ఉన్నటువంటి ఒక కోర్టులో జరిగిన ఆయన కేసు విచారణని, మరి కొంచెం ఫేమస్ కాబట్టి, ఫుట్బాల్ లీగ్ ప్లేయర్ కాబట్టి టీవీలో లైవ్ ఇచ్చారు. ఆ కేసు విచారణ అండ్ ఆ కోర్టులో జరిగిన సంభాషణలు అవన్నీ టీవీలో లైవ్ ఇచ్చేసరికి కొన్ని కోట్ల మంది చూశారు, కోటి కన్నా ఎక్కువ మందే చూశారు. తన ఎక్స్ వైఫ్ బ్రౌన్ సింప్సన్ అండ్ తన ఫ్రెండ్ రొనాల్డ్ గోల్డ్మన్ వాళ్ళిద్దరూ హత్యకి గురయ్యారు. వాళ్ళిద్దరిని హత్య చేసింది ఓజే సింప్సనే అనేటటువంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అయితే కోర్టు తనని నిర్దోషిగా ప్రకటించేసింది. మీడియాలో ఫేక్ న్యూస్ వల్ల ఇంక్వైరీ టైంలో జ్యూరీలో సభ్యుల్ని చాలాసార్లు మార్చాల్సి వచ్చింది. కొన్నిసార్లు అయితే విచారణను వాయిదా కూడా వేయాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే కేసు జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే సాధారణంగా మీడియాకి ఇంటర్వ్యూస్ అవి ఇవ్వకూడదు. బట్ ఈ కేసు ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వకుండానే జడ్జిల్లో కొంతమంది మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. దాంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అండ్ ఇంకోవైపు ఏంటంటే, ఇది ఇంక్వైరీ మీద కొంచెం ప్రభావం చూపించింది అని ఒక జడ్జి చెప్తున్నాడు. కొంతమంది సాక్షులు కూడా మీడియాలో వార్తలకి తీవ్రంగా ప్రభావితమైనట్టు ఆ విచారణలో తేలింది. అందుకే ఖచ్చితంగా తన అయ్యి ఉంటాడు, తన అయ్యి ఉంటాడు అని చెప్పి ఓ అసలు అందరూ కోడై కూశారు. తీరా చూస్తే తను నిర్దోషి. లక్కీలీ వాళ్ళు దాని మీద పెద్దంత ప్రభావం పడకుండా చూసుకున్నారు. అంటే ఈ ఈ మీడియాలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఈ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి వాళ్ళ జడ్జిమెంట్ కెపాసిటీ మీద ప్రభావం పడకుండా చూసుకున్నారు కాబట్టి తను నిర్దోషిగా బయటకు వచ్చాడు. కానీ లేకపోతే ఈ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ వల్ల ఖచ్చితంగా తనని కనుక దోషి అని తేల్చి ఉంటే పరిస్థితి ఏంటి? ఏ సాక్ష్యం చూసినా తనకు అగెన్స్ట్గానే ఉందంట. స్టిల్ మీడియాలో మటుకు విపరీతంగా అసలు తనే తనే తనే, తనని అసలు మామూలుగా వదిలేయకూడదు అనుకుంటూ అందరూ నానా భీభత్సం చేశారు. దాంతో అదనమాట పరిస్థితి. అలా సాక్షుల్ని కూడా ప్రభావితం చేసేంతలాగా మనుషులు జడ్జ్మెంట్ని పాస్ చేయగలరు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డాక్టర్ డేవిడ్ కెల్లీ కేస్. 45 నిమిషాల్లో విధ్వంసం సృష్టించగల ఆయుధాలు ఇరాకు దగ్గర ఉన్నాయి అని 2003లో బ్రిటన్ గవర్నమెంట్ చెప్పిన అంశాలతోటి విభేదిస్తూ బీబీసీ ఒక వార్తను ప్రచురించింది. అయితే ఈ వెపన్ స్పెషలిస్ట్ డాక్టర్ డేవిడ్ కెల్లీ చెప్పడంతో ఆ వార్త రాశారని అన్ని మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చినాయి. బీబీసీ పేరు చెప్పకపోయినప్పటికీ డేవిడ్ పేరు అలా హెడ్లైన్స్లో ఉండిపోయింది. మరోవైపు బీబీసీకి తను సమాచారాన్ని లీక్ చేశారంటూ వచ్చిన వార్తలని ఎంపీల కమిటీ ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కెల్లీ కూడా డినై చేశాడు. వాంగ్మూలం ఇచ్చిన 2 రోజుల తర్వాత ఆయన ఒక నిర్మానుష ప్రాంతంలో మృతదేహంగా పడి ఉన్నాడు విగతజీవిగా. విచారణలో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడంతో తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆయన మరణం తర్వాత ఆయన ఆధారంగానే వార్త రాసినట్టుగా బీబీసీ చెప్పింది. అయితే కొంతమంది అవహేళన చేయడంతో తట్టుకోలేక ఆయన మరణించినట్టు వాళ్ళ ఆవిడ చెప్పింది. ఇక ఇంకొకటి లొరేనా బాబిట్ కేస్. యాక్చువల్గా ఇది ఒక ప్రత్యేకమైన మీడియా కేసు అండ్ దీనికి విశేషమైనటువంటి అటెన్షన్ కూడాను బాగా ఎక్కువగా దొరికింది. యుఎస్లో డొమెస్టిక్ వైలెన్స్ బాధితురాలు లొరేనా బాబిట్ భర్త జాన్ వేన్ బాబిట్ ప్రైవేట్ పార్ట్స్ని కోసి కారు కిటికీల నుంచి బయటికి ఇసిరేశారు. ఆ కేసు మీద మీడియాలో విపరీతమైన కథనాలు వచ్చినాయి. తనని భర్త శారీరకంగా, తర్వాత సెక్షువల్గా, తర్వాత మెంటల్గా చాలా హింసించారని చెప్పి కోర్టులో తన తరఫున న్యాయవాదులు వాదించారు. కోర్టు కూడా తనని వదిలిపెట్టేసింది. మళ్ళీ డాక్టర్స్ తనకి సర్జరీ చేసి మళ్ళీ మొత్తం నార్మల్ చేశారు వాళ్ళ ఆయనకి. బట్ మీడియాలో భయంకరమైనటువంటి సపోర్ట్ వచ్చింది తనకి. అలాగే చెయ్యాలి, అది ఇది అని చెప్పి. కొంతమంది ఏమో లేదు, ఇలాంటి వాళ్ళని అసలు బతకనివ్వకూడదు, అసలు ఇలాగైతే ఎలాగా అని చెప్పి కొంతమంది ఇట్లా అన్నమాట. ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో, తర్వాత ఈ మీడియాలో, ప్రింట్ మీడియాలో, అన్ని చోట్ల కూడాను తన పేరు మారుమోగిపోయింది. ఎవరి జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది చాలా చాలా ప్రాబ్లం అయింది. అండ్ నెక్స్ట్ రాడ్నీ కింగ్ కేస్. 1991లో యుఎస్లో లాస్ ఏంజల్స్లో ఒక నల్లజాతీయుడు రాడ్నీ కింగ్ని ఒక వైట్ పోలీస్ అధికారి కొడుతున్నటువంటి దృశ్యాలు మీడియాలో కనిపించినాయి. రాడ్నీ పళ్ళతో పాటు ఎముకలు కూడా విరిగినాయి. మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. ఆయన మీద జీవితాంతం మానసికంగా ప్రభావం పడిందని ఆయన కుటుంబ సభ్యులు కేసు వేశారు. అయితే డ్రగ్స్ అలవాటుతో 2012లో తను చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. యుఎస్ మీడియాలో ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, వార్తలు విపరీతంగా వచ్చినాయి. అయితే ఆ పోలీస్ అధికారిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బట్ మీడియా మాత్రం ఆ పోలీస్ అధికారిని దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత 5 రోజుల పాటు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఘర్షణలో ఆల్మోస్ట్ 54 మెంబర్స్ చనిపోయారు. అది అంతలాగా జనాల్లో ప్రభావం చూపించింది ఆ కేసు. అసలు వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్పి గొడవ చేశారు. అలాగే స్కాట్ పీటర్సన్ కేసు. కడుపుతో ఉన్న తన భార్య లక్కీని హత్య చేసినట్టు యుఎస్ సిటిజన్ స్కాట్ పీటర్సన్ మీద ఆరోపణలు వచ్చినాయి. భార్య ప్రతిసారి తన పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని అడుగుతోందని, అందుకే తనను చంపేశారని మీడియాలో వార్తలు వచ్చినాయి. అయితే తను నిర్దోషినని కోర్టులో ఆయన చెప్పుకొచ్చాడు, బట్ అది ఎవ్వరూ వినలేదు. మీడియా ఆయన దోషి అనే వార్తలే వేసింది. కొన్ని మీడియా సంస్థలు అయితే ఆయన అసలు సభ్య సమాజంలో ఉండడానికి కూడాను అర్హుడు కాదు, అది ఇది అన్నట్టుగా ఓతగా ఇదిగా మాట్లాడారు. కోర్టు ఆయన చివరికి దోషిగా ప్రకటించింది. మీడియాలో వచ్చిన వార్తలకి జ్యూరీ సభ్యులు ప్రభావితమై ఆయన్ని దోషిగా నిర్ధారించారు అని ఆయన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఆరోపించారు. బట్ స్టిల్ ఏమీ పెద్దంత చేంజ్ అయితే లేదు జడ్జిమెంట్లో. సో మీడియా ట్రయల్స్ తోటి వ్యక్తుల హక్కులకి భంగం కలిగించే అవకాశం ఉన్నది అని నిపుణులు భావించి కోర్టు ధిక్కరణలుగా మారకూడదు అని 2011లో ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ చెప్తారు. విచారణకి ముందు మీడియాలో వచ్చే వార్తలు నిష్పాక్షిక విచారణ మీద ప్రభావం చూపిస్తాయి. నిందితుల అరెస్టు విచారణకి ముందే దోషులుగా ప్రకటించడం, మీడియా చేస్తున్నట్టు వంటి పనికిరాని పొంతన లేని సాక్ష్యాలను నిజాలుగా చూపించడం, ఇవన్నీ కూడా నిజమని ప్రజలు భావిస్తారు. అలాంటి మీడియా ట్రయల్స్తో స్వల్పకాలంలో మేబీ మీడియాకి ఏమైనా ప్రయోజనాలు చేకూరినా ప్రజాస్వామ్యానికి మాత్రం విపరీతమైన ముప్పు అది. ఏదో అందరికన్నా ముందు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం అనుకుంటూ ప్రేక్షకుల కోసం మీడియా సంస్థలు పడే ఆరాటం అని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో అది అవాస్తవిక వార్తలకు ఆధారం. ఎందుకంటే మన ప్రేక్షకుల కోసం మనం స్వతంత్రంగా పనిచేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారే తప్ప ఆ కవరేజ్ విషయంలో వాళ్ళకి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఎస్, బట్ అంత మాత్రం చేత అబద్ధాలను కూడా నిజాలు చేసేయక్కర్లా. ఎస్పెషల్లీ సుశాంత్ సింగ్ కేసులో ఏం జరుగుతుందో అనేది ఎవరికీ తెలియదు, ఎందుకంటే జర్నలిస్టులు ఏం దేవుళ్ళు కాదు, వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. బట్ అదేదో డైరెక్ట్గా వాళ్ళకి ఏది దొరికితే అది చేయాలి తప్ప ఇన్వెస్టిగేట్ చేసి ఏదో ఊహాగానాలు వస్తే వాటన్నిటినీ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి రాసేసి అలా చేయక్కర్లా, రైట్? సో వార్తలని వార్తలుగా పెడితే సరిపోతుంది. సంచలనాలుగా చేయడం మీద జర్నలిస్టులు కనుక ఎప్పుడైతే ఫోకస్ పెడతారో, ఇప్పటికే మీడియా జర్నలిస్టుల మీద ఇప్పటికే భారత సుప్రీంకోర్టు చాలాసార్లు అక్షింతలేసింది. సో ఇవన్నీ కూడా ఎట్లా అంటే, ఒక హత్య కేసు ఉందనుకోండి, ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు విచారణ పూర్తవడానికి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పడుతుంది. ఈలోపు ఎవరి వాళ్ళు వాళ్ళ వదంతులు, ఫేక్ న్యూస్లు ఎప్పుడు వ్యాపించేస్తూ ఇంకా అసలు ఓకే ఇదే కరెక్ట్ అనేటట్టుగా మనం అనుకునే విధంగా వాళ్ళు తయారు చేశారనుకోండి, ఇంకా దానికి అర్థమేముంది? అసలు దీనికి అంతటికీ ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే, ఇలా 20 ఏళ్ళు పట్టకుండా కేసులను కనుక విచారణ త్వరగా పూర్తి చేస్తే మీడియా ట్రయల్స్ని మేబీ తగ్గించవచ్చు, లేకపోతే మాత్రం కష్టమని నాకు అనిపిస్తుంది. దాట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అని ఏమంటారు? ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం.
పులు వికసిల్తుట ఇందుకా ఇన్ని నాళ్ళ మనవల పులు వికసిల్తుట ఇందుకా తెలియ కానుక ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతికా
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ